భగవద్గీత 5వ అధ్యాయం 13వ శ్లోకం. సర్వకర్మాణి మనస సన్యాసాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కురువన్న కారయన్. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపాశ్రీమూర్తి అభయ చరణారాయణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి అనువాదం. దేహమునందున్న జీవుడు తన స్వభావాన్ని నియమించి మానసికంగా కర్మలన్నిటి త్యజించినప్పుడు కర్మను చేయక కర్మ కారణం కాక నవద్వారాలుండే ఈ పురమునందు దేహంలో సుఖంగా నివసించును. దేహమునందున్న జీవుడు తన స్వభావాన్ని నియమించి మానసికంగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు కర్మను చేయక కర్మ కారణం కాక నవద్వార పురమునందు సుఖముగా నివసించును. తాత్పర్యం, జీవుడు నవద్వారములు గల పురమునందు నివసించున్నాడు. దేహకర్మలు స్వాభావిక గుణాన్ని అనుసరించి వాటంతటవే అప్రయత్నముగా నిర్వహింపబడు. దేహ పరిస్థితుల ప్రభావానికి లోనే ఉండే జీవుడు కావాలనిచ్చో వాటికి అతీతుడు కావచ్చును. జీవుడు తన ఉన్నత స్వభావాన్ని మరచి దేహభావాన్ని పొందుతున్నందే దుఃఖమును పొందుతున్నాడు. కృష్ణ చైతన్యంలో అతడు తన సహజస్థితిని పునరుద్ధరించుకుని బంధము నుండి ముక్తుడు కాగలడు. కనుక కృష్ణ భక్తి పరాయణుడైన మనిషి శీఘ్రంగా దేహపర కర్మల నుండి దూరుడగును. మారిన ప్రవృత్తులు కలిగిన నియమిత జీవితమునందు అతడు నవద్వారములను ఈ పురంలో సుఖంగా జీవించును. నవద్వారములు నవద్వారే పురే దేహి హంసో లీలాయతే భయి వశీ సర్వశ్యలోకస్య సావరస్య చరస్య. జీవుడి దేహమునందు నిలిచి ఉండే భగవానుడు విశ్వమునందు సమస్త జీవులను నియమించువాడు. దేహము నవద్వారములు కలిగి ఉండు 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 1 నోరు 1 లింగము గుధస్థానము. బద్ధస్థితుల జీవుడు ఆ దేహమును తానని గుర్తించును. హృదయస్థ పరమాత్మతో తను అతడు గుర్తించినప్పుడు దేహానందం ఉన్నప్పుడు కూడా భగవంతుడు వలె స్వతంత్రుడు కాగలడు. శ్వేతస్వతర ఉపనిషత్తు. కనుక కృష్ణ భక్తి ఎందున్నవాడు దేహము ఎందలి అంతర్బాహ్య కర్మలన్నిటికీ స్వతంత్రుడే ఉండును. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదావయ దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దేహమునందున్న జీవుడు తన స్వభావాన్ని నియమించి మానసికంగా కర్మలన్నింటినీ త్యజించినప్పుడు కర్మను చేయక కర్మకు కారణం కాక నవద్వార ఉన్న పురమునందు సుఖముగా నివసించును. కృష్ణ భగవానుడు సుఖాన్ని పొందేటువంటి మార్గాన్ని చెబుతున్నాడు. మనం మామూలుగా సుఖపడాలంటే భౌతికంగా లౌకికంగా శరీరపరంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ శ్లోకంలో మనం లౌకికంగా భౌతికంగా దేహపరంగా ఆలోచించేంత కాలం మనం దుఃఖాన్ని అనుభవిస్తాం. దీనిని బద్ధ జీవితం. ఈ సంసారంలో పుట్టిన ప్రతివాడు కూడా బద్ధజీవి. అతను నేర్చుకోవాలా? బద్ధజీవి అంటే ఇంప్రిజన్డ్, బందీ. అప్పుడప్పుడు పేపర్లు చదువుతుంటాం, ఆయన కిడ్నాప్ చేశారు ఉగ్రవాదులు, టెర్రరిస్టులు పలానా వ్యక్తిని కిడ్నాప్ చేశారు, వాళ్ళకి బందీ అయిపోయినాడు. అదే రకంగా లేదా ఒక వ్యక్తిని జైల్లో వేశారు, జైల్లో ఒక వ్యక్తిని జైల్లో బంధిస్తారు, జైలు దాటి బయటికి రాలేడు, ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు, వాళ్ళు అతన్ని వాళ్ళకు కావాల్సినట్టుగా చేయించుకుంటారు, స్వతంత్రంగా ఏం చేయడానికి ఉండదు. ఇదే రకంగా అప్పుడు కదా ఫ్లైట్లు హైజాక్, ఫ్లైట్ అని హైజాక్ గన్ పాయింట్ మీద పెట్టి అప్పుడు విమానం ఎక్కిన తర్వాత వాడేవాడ పొరపాటున సెక్యూరిటీ చెక్ తప్పించుకొని ఒక ఆయుధంతో ప్లేన్లోకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత పైలట్ దగ్గరికి వెళ్ళి వాడి తల మీద గన్ పాయింట్ పెట్టి నువ్వు నేను చెప్పినట్టు పడి ఫ్లైట్ తోలుతావా లేదా లేదా కాల్చి పారేస్తాను. సో మనం అందరం కూడా హైజాక్డ్, కిడ్నాప్డ్. మనందరూ కూడా క్యాప్చర్డ్. మనం దేనికి బందీ అయినాం? ఈ శరీరానికి. నీకు తెలియనే తెలియదు. మన ఆలోచనలన్నీ కూడా బద్ధజీవుడికి ముక్తజీవుడికి తేడా. బద్ధజీవుడు ఆలోచనలన్నీ శరీరానికి పరిమితమై ఉంటాయి. నాకు ముసలితనం వస్తే ఎవరు చూసుకుంటారు, నాకు రోగం వస్తే ఎవరు చూసుకుంటారు, నాకు తిండి ఎవరు పెడతారు, ఎట్లా నేను ఎక్కడ ఉండాలా, మనకి ఎంతవరకు శరీర తాపత్రయాలు, ఆత్మస్పృహ కానీ ఆత్మజ్ఞానం కానీ లేదు. దాని అంటే బద్ధ జీవితం. నిజానికి మనకి శరీరంతో సంబంధం ఇలా కొద్దిగా ఆలోచించినట్లయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్తిగా అసహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనకి తిండి సప్లై అయ్యింది కదా, ఆటోమేటిక్ మనం అడగకుండానే మనకేం తెలియకుండానే మనకి పోషణ జరిగింది. అలాగే మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం మాంసం పిండంలాగా ఏమి మనకేం తెలివితేటలే లేవు, మనం ఏం పని చేసుకోలేము, బస్ మాంసం ముద్దలా కదులుతూ ఉంటాం. అయినా కూడా మన అవసరాలన్నీ కూడా లేకపోతే మనం ఈరోజు ఇరగకు వచ్చిన ఎట్లా మాట్లాడగలం, మనకి మనం ఏం చేసుకోలేని స్థితిలో కూడా మనకి తిండి దొరికింది, ఎవరిదో ఏర్పాటు ఉంది. కొద్దిగా మనకి తలకాయ పని చేస్తుంటే మనం మనకి ఏమి తెలియనప్పుడు కూడా ఏర్పాటు ఉన్నాయి. అదే రకంగా ఏర్పాటు కంటిన్యూ అవుతుంది. దాని గురించి నేను ఆలోచించవలసిందే ఉంది అని కాకుండా మనం ఆలోచనలు మనం పెడ మార్గంలో పెట్టుకుంటాం. ఈ రకంగా అజ్ఞానం వల్ల మనం ఆందోళన పడుతూ మనం ఈ ఇందాక చెప్పినటువంటి ప్రశ్నలన్నీ, ముసలితనం వస్తే ఎవరు చూసుకుంటారు మనకి తెలియదు, అసలు ముసలితనం వచ్చాక మనం బతుకుతాం లేదు తెలియదు, ఆలోచిస్తాం మనం రేపు ఉంటాం లేదు తెలియదు, మనం 10 ఏళ్ళ తర్వాత ఎట్లా అంటే బద్ధ జీవితం అంటారు. ఆలోచనలు రావడం సహజం, పనికి మాలిన ఆలోచనలు వస్తే లాభమైంది. ఆలోచనలు లేకుండా ఉండడం వీలు కాదు, ఆలోచనలు ఉండొచ్చు, ఆలోచనలు ఉండాలా, కానీ ఎలాంటి ఆలోచనలు అంటే హైజాక్ హైజాక్డ్ కిడ్నాప్డ్ అంటే మనం మన కంట్రోల్లో మనం లేము. మనం మన కంట్రోల్లో మనం ఉన్నట్టయితే మనం చేసే పనులు వేరుగా ఉంటాయి. మనం ఆత్మస్వరూపం, మనం ఆత్మల స్థితిలో ఉన్నట్లయితే ఆత్మకు ఉండేటువంటి ఆసక్తి, ఆత్మకు ఉండేటువంటి అవసరాలు, ఆత్మకు ఉండేటువంటి సంబంధం ఇవన్నీ కూడా పెరుగుడు మనకి తెలియనే తెలియదు. మనకి ఆత్మ తెలియకపోతే ఇంకా ఆత్మ అవసరాలు, ఆత్మ సంబంధాలు, ఆత్మ ఆనందాలు మనకేం తెలుస్తాయి. అంటే మనం 2 శబ్దాలు వాడాము, బందీ అయిపోవడం, హైజాక్ కిడ్నాప్ అయిపోవడం. అంటే మన ఆలోచనలు ఉండాల్సినవి ఉండడం కాకుండా బలవంతం చేసినట్లుగా భగవద్గీతలో బలవంతం అనే శబ్దం కూడా వాడతాడు కృష్ణుడు. అర్జునుడు ఆయన 3వ అధ్యాయంలో అర్జున వాచ అర్జునుడు అడుగుతాడు, ఎందుకు ఒక వ్యక్తి ఎవరో బలవంతం చేసినట్టుగా పాపకర్మల్ని ఎందుకు ఆచరిస్తాడు? దానికి కృష్ణుడు జవాబిస్తాడు, దుర్జయమైనటువంటి కామము శత్రువులు మనల్ని ఆక్రమించున్నారు, అటు మనకి మన స్వతంత్రం లేదు. శ్రీ భగవాను ఆచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్వ మాసన మహాపాప విద్యానామేహ వైరిణం. అంతే కదా, మన ఎనిమి పూర్తిగా మనల్ని ఆక్రమించినప్పుడు మన శత్రువు తనకు కావాల్సిన విధంగా మన చేత పనిచేస్తాడు. ఆ రకంగా ఈ శరీరంలో ఉండడం తప్పేం కాదు, ఈ శరీరంలో ఉన్నంత మాత్రాన, మనం ఇక్కడ జన్మించినంత మాత్రాన పోయిందేం లేదు, పెద్ద తప్పేం లేదు. దుఃఖదాయకమైన ఇక్కడ కృష్ణుడు ఈ నవరంధ్రాలు ఉండేటువంటి ఈ పురంలో ఏదైనా ఒక కోటకి పెద్ద పెద్ద చంద్రగిరి కోట, భువనగిరి కోట, ఉదయగిరి కోట మొదలైన కొండలన్నీ కూడా, అట్లాగే హైదరాబాద్లో గోల్కొండ రకాలు, దాని కోటకి కోట ద్వారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ శరీరాన్ని ఒక కోటతో పోలుస్తున్నాడు. దీనికి ద్వారాలు ఉన్నాయి, 9 ద్వారాలు ఉన్నాయి. మనం బయట ప్రపంచంలో మనం ఇరుక్కుపోయాము, మనం ఈ శరీరంలో ఇరుక్కుపోయాము. దీని నుంచి బయటపడ్డా ఎట్లా? మనం ఈ నవరంధ్రాల నుంచి బయటకు వచ్చామంటే మనం ఈ శరీరంలో ఇలాగే ఇరుక్కునే ఉంటాం. మనం ఈ సంసారంలో జన్మెత్తూనే ఉంటాం. మనం తెలుసుకోవాలా, నాకు ఈ శరీరంతో సంబంధం ఏం లేదు, ఈ సంసారంతో సంబంధం ఏం లేదు, కాబట్టి నా మనసు ఈ రంధ్రాల ద్వారా బయటికి పరిగెత్తకుండా చూసుకోవాలా. మనం ఆత్మను పోగొట్టుకుంటాం ఈ రంధ్రాల నుంచి బయటకు వెళ్తే, అంతే కదా. అంటారు డిస్ట్రాక్షన్, మన ఆత్మల స్థితులు కావాలా. కానీ మనకు ఉండేటువంటి నవరంధ్రాలు మనల్ని యాజిటేట్ చేస్తుంటే, ఆందోళన పెడుతూ ఉంటాయి, వాటి ఒత్తిడికి లోనయ్యి మనం బయట వెతుకులాట్లోకి వెళ్ళిపోతాం. బయట వెతుకులాట్లోకి వెళ్ళగానే మనం ఇరుక్కుంటాం. మనలో మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఎవరో మనకి ముక్కు మొహం తెలీదు, మనం వాళ్ళతో జీవితాన్ని గడపడం, మన స్వేచ్ఛను పోగొట్టుకుని వాళ్ళకు వశమై మనం బతకడం, ఆ తర్వాత వాళ్ళ మీద మన కంట్రోల్ ఏముండదు, కేవలం అనవసరంగా మనం మనకు ఉండేటువంటి నవరంధ్రాలని మనం మూసుకోలేకపోవడం వల్ల బయటికి వెళ్ళి మనం ఇరుక్కుపోతాం. కాబట్టి ఇక్కడ చదువుతున్నాడు ఈ శ్లోకంలో కృష్ణుడు చదువుతున్నాడు, తలుపులు తెరిచి ఉంటాయి, తలుపులు తెరిచినందుకు మాత్రం మనం బయటికి వెళ్ళాలనే లేదు. కానీ మనకి బయటికి వెళ్ళాలని ఆలోచన ఉన్నప్పుడు తలుపులు వేస్తున్నా మన ఆలోచనలు బయటకు వెళ్ళాలని ఉంటే ఎడ తలుపు తీయాలా, ఎడ తలుపు పగలగొట్టాలా, ఎట్లా బయటకు వెళ్ళాలా, తలుపులు వేసినా కూడా అదే తలుపులు తీసుకున్నంత మాత్రాన మనం బయటకు వెళ్ళాలనే లేదు. మన మానసిక ఆలోచనలు బట్టి, అందుకని ఈ శరీరంలో ఉండడం తప్పేం కాదు, కానీ మనం ఈ శరీరం ద్వారా కంట్రోల్ అవ్వడం తప్పు. మనం ఈ శరీరంలో ఉంటూ మనం ఎవరో తెలుసుకోకుండా ఈ శరీరం అనుకోవడం తప్పు. ముక్త పురుషులు కూడా ఇలాంటి శరీరాల్లోనే ఉంటూ ఉంటారు. ప్రభుపాదస్వామి ముక్త పురుషులు అంటే వాళ్ళు ఏదో ఈ శరీరం నుంచి బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంటారని కాదు. ఇది ప్రకృతినేమో మన ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత బయటపడడం అనేది మన చేతుల్లో లేదు. సావనేది కదా మనం చెప్పలేము. మనం అనుకోవచ్చు నేను రేపు పోవాలా, ఈ పరిస్థితుల్లో పోవాలా. నాట్ ఇన్ యువర్ కంట్రోల్. కానీ ఒకటి మన కంట్రోల్లో ఉంది, మనం పిలుపు వచ్చినప్పుడు గెట్అవుట్. పిలుపు వచ్చినప్పుడు ఐఆమ్ బిజీ, ఐ హ్యావ్ సమ్ థింగ్స్ టు డూ, నా ఇక్కడ ఎన్నో పనులు ఉన్నాయి, ఇంకా నాకు చేయవలసిన పనులు ఉన్నాయి అని అనొచ్చు. లేదా మనం రెడీ పిలవంగానే రెడీ అంటే ఇది మన చేతిలో ఉంది. కాబట్టి కృష్ణుడు చెప్పేది మనిషి పశువులు చావుకు తయారవలేవు. మనిషి కావాలంటే చావుకు తయారవచ్చు, మనం తయారు కాకుండా చావుకి మనం లోన్ అవ్వచ్చు కదా. అందరూ ప్రతి మనిషి చనిపోవాల్సిందే ఒకరోజు. కానీ ఎవరు తయారై చనిపోతున్నారు, ఎవరు తయారు కాకుండా చనిపోతున్నారు, ఎవరు ఈ నవద్వారాల నుంచి బయటకు వచ్చి, అందుకే ఈ టెర్రరిస్టులు వీళ్ళు దాక్కుని ఉంటారు, బయటకు వచ్చారంటే పట్టేసుకుంటారు కదా, బయట కనపడ్డారంటే పట్టుకుంటారు బయటకు. అదేవిధంగా మనం ఈ శరీరం నుంచి మనం బయట వెతకడం ప్రారంభించామంటే, లేదా ఈ శరీరంతో వెతకడం ప్రారంభించామంటే ఈ సంసారంలో చిక్కుపోతాం. కాబట్టి చూడచ్చు, కాబట్టి ప్రస్తుతం బతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా వాళ్ళ బతుకు అర్థం లేదు. వాళ్ళు ఎందుకు ఎదగాల చెయ్యాలా, కండిదానికి వాళ్ళ జీవితానికి ఎందుకు వాళ్ళ విషయమే తెలియదు వాళ్ళకి. దాన్ని అంటారు బద్ధ జీవితం అంటారు, బహిర్ముఖ జీవితం, బద్ధ జీవితం. నవద్వారాల నుంచి అతను సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం. కానీ ఇక్కడ కృష్ణుడు నవద్వారాలను మూసుకుని సుఖాన్ని పొందమంటున్నాడు ఆయన. కానీ దీని అంటారు మెటీరియల్ సివిలైజేషన్, స్పిరిచువల్ సివిలైజేషన్. మెటీరియల్ సివిలైజేషన్ అంటే బయట ఎత్తుకుంటే తిరగడం, స్పిరిచువల్ సివిలైజేషన్ అంటే బస్ మందిరం దాటి బయటికి పోకల్లా, బయట నుంచి ఏమైనా ఎత్తుక్కోకల్లా, యాత్రలు కూడా చేయకల్లా. తెలిసిన వాళ్ళు మనం అప్పుడప్పుడు యాత్రలకు పోతూ ఉంటాం. వచ్చే నెలలో మనం యాత్రలకు పోతాం. మనకి బయట తిరిగి అలవాటు అయింది. ఆల్రెడీ కనీసం దేవుడు కూర్చొచ్చే పద్ధతిలో బయట తిరుగు. మనకి యాక్టివిటీస్ చేసే అలవాటు అయింది. కనీసం మనం దేవుడు గుర్తొచ్చే పద్ధతిలో యాక్టివిటీస్ చేయడం. హరిదాస్ ఠాకూర్ చైతన్య చరితామృతంలో ఆయన గుఫలో కూర్చొని బయటికి రాకుండా 300,000 నామాలు జపం చేసేవాడు. పనేలా తిండి గురించి ఆలోచించేవాడు కాదు, దేని గురించి ఆయన ఆలోచించేవాడు కాదు. ఏమవుతుంది సంసారానికి, తిండట దొరుకుతుంది, ఏం పట్టించుకోలేదు. కానీ మనకి తిండి రాసి పెట్టుంటే ఎత్తుక్కుంటూ వస్తాం, వాడాడు ఎత్తుక్కుంటూ వస్తాడు. నేను పెద్ద పెద్ద సాగులకి తిండి పెట్టాలని వాడు గుఫల్లో ఎత్తుక్కుంటూ వస్తాడు. దొంగ సాగులు వాడు ఇవ్వాలండి భగవంతుడి ఏర్పాటు. మనంత దొంగ సాగులండి సాగులు మేము, కంటిదే సాగులు వాడు గుఫల్లో కూర్చున్నా కూడా బృందావనంలో చూస్తూ ఉంటారు. కొంతమంది బృందావనం దాటి బయటికి రాదు, కొంతమంది ఎత్తుక్కుంటే సాగులు ఎత్తుక్కుంటే బృందావనం పోతాండి. బృందావనం అక్కడ ఉండేటువంటి సాగులు సేవ చేసుకోవాలి. ఇక్కడ మనం సాగులు అని చెప్పుకుని జనాల దగ్గర డబ్బులు పోయి చేసుకురాల, వాళ్ళకి ఏం పడించుకోకుండా ఏం పడించుకుని వాళ్ళ పనాలు చేసుకుంటూ ఉంటారు. జనాల సేవ చేయడానికి ఎదురు వెయిట్ చేస్తూ కూర్చుంటారు. ఈయన అడిగితే బాగుండం, ఈయన కానీ ఇవ్వాలి అంత ఏర్పాటు. అటు కనీస అవసరాల గురించి ఎవరు చింతించవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు, ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతా కూడా హిందీలో సాగుతుంది. దానే దానే పర్ ఖానే వాళ్ళ కన్నా దానే దానే పర్ రకంగా ప్రతి గింజ మీద రాసి ఉంటుంది అంటే ఇది ఎవరి నోట్లోకి పోతుంది అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు చదువుతున్నటువంటిది ఏ రకంగా కొండకి చీలులుంటే నీళ్ళని కూడా కారిపోతాయి, అట్లా ఈ శరీరంలో ఉండే రంధ్రాలు మనం మూసుకున్నట్లయితే ఆత్మ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సంసారంలో బందీ అయిపోతుంది, బద్ధుడైపోతాడు. కాబట్టి ప్రస్తుతం నిర్సభ్యత మనకుండేటువంటి కోరికలు తీర్చుకోవడానికి మనం ప్రపంచాన్నంతా కూడా కలబెడుతున్నాం, మనం గాలిస్తున్నాం. కానీ నిజానికి ఈ రకంగా మనం జీవితాంతా కూడా వృధా చేసుకుంటున్నాం. మనిషి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అతను తెలుసుకోవాల నేను ఎవరిని, నా సంబంధం ఎవరితో ఉంది, నా సుఖం ఏంటి. మనం ఆత్మ అన్నప్పుడు మన సుఖం వేరుగా ఉంటుంది, శరీరం అనుకున్నప్పుడు సుఖం వేరుగా ఉంటుంది. మనం ఆత్మ అనుకున్నప్పుడు మన సుఖం భగవంతుని ప్రేమించినట్లయితే నాకు ఎంతో సుఖం కలుగుతుంది. సంసారాన్ని ప్రేమించినట్లయితే మనం ఏడుపులు పెడబొబ్బులు, వీడు పోయాడు వాడు పోయాడు. సంసారాన్ని ప్రేమించినట్లయితే మనం వదిలిపోవాలా లేదా అది మనల్ని వదిలేసిపోతుంది. కాబట్టి మనం నిరాశకు లోనవ్వాలా, మనం వియోగానికి లోనవ్వాలా. కాబట్టి యోగి అయినటువంటి వాడు గట్టిగా ఈ అందుకే 8వ అధ్యాయంలో ఇట్లాంటి శ్లోకం వస్తుంది, సర్వకర్మాణి సంయమ్య మనోవృద్ధి నిర్దిత సర్వద్వారాన్ని సంయమ్య. అన్ని ద్వారాన్ని మనం, కానీ మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ ద్వారాలను ఉపయోగించడం తప్పదు కదా. భగవంతుని పొందాలన్నా కూడా కాబట్టి తెలియాలి మనకి. ఈ ద్వారం ద్వారా బయటికి వెళ్తే మనం ఇరుక్కుంటాం, కానీ ఈ ద్వారాన్ని ఉపయోగించుకున్నా కూడా మనం ఇరుక్కోకుండా, మనం దేవుణ్ణి పొందాలన్నా కూడా ఈ ద్వారాన్ని ఉపయోగించుకోవాలా,
మనం దేవుణ్ణి పోగొట్టుకోవాలి, మాయలో పడిపోయి జన్మ జన్మలు ఇక్కడే మనం బానిసగా బతకాలన్నా కూడా. కాబట్టి ఇక్కడ మనిషి తనకుండేటువంటి ద్వారాలని ఏ రకంగా ద్వారాలంటే మనస్సు ఇంద్రియాలు, మనసు ఇంద్రియాల ద్వారా మనిషి ఈ ద్వారాలను ఉపయోగించుకుంటూ ఉంటాడు. మన మనసు ఎక్కడుంది, మన ఇంద్రియాలు ఎక్కడున్నాయి, అటు ఈ ద్వారాలు మనకి నరకానికి తీసుకెళ్ళచ్చు, ఈ ద్వారాలు మనల్ని స్వర్గానికి తీసుకెళ్ళచ్చు, ఈ ద్వారాలు మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళచ్చు. ఈ ద్వారాలు ఏ పద్ధతిలో మనం పెట్టుకుంటాం. అందుకే అంబరీష్ మహారాజ్ సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణాను వర్ణన కరవ హరవ మందిర మార్జనాదిశ అది అవుతున్నాడు. ఏ రకంగా మనకు ఉండేటువంటి ద్వారాలని మూసుకోవడం వీలు కాదు. మనం ఏం చేసుకున్నా మనకి శబ్దాలు వినపడతాయి. మనం కళ్ళు మూసుకున్నా కూడా మనకి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి కదా, మన వృత్తులను బట్టి. మనం కళ్ళు మూసుకున్నంత మాత్రమే మనకి చెడు ఆలోచనలు రావని కాదు కదా. కళ్ళు మూసుకున్నా మనం దుర్మార్గుడు అయినట్టయితే మనకి లోపల రకరకాల ఆలోచనలు తెలియాల. ఇదేదో మొండిగా మనం కూర్చునేది కాదు. అందుకు దీని అంటారు మనస్సు, అన్నిటికీ కారణం మనస్సు. ఇక్కడ కృష్ణుడు చెబుతారు మనస్సుని నియమించి మానసికంగా కర్మలన్నీ త్యజించి, అంటే మన బుద్ధి మేల్కొని ఉండాల. మన బుద్ధి మేల్కోకపోతే మనం పరిగెడతాం మనస్సు చెప్పినట్టు. బుద్ధి మేల్కొనేటైతే అని అంటారు కదా సెన్సారింగ్ స్క్రీనింగ్, స్క్రీన్ చేస్తూ ఉంటారు సెన్సారింగ్. మన బుద్ధి మేల్కొన్నట్లయితే అప్పుడు మనకి తెలుస్తుంది ఆయన కూడా బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి ఒక యోగి ఆయన లింగానికి గట్టిగా ఆయన చేయిని చుట్టేసుకున్నాడు. ఈ తలకాయ సరి అయితే కానీ మనకి లీక్స్ అనేటువంటి అది సీల్ కావు కదా. ఆ రకంగా మనం కళ్ళు మూసుకున్నంత మాత్రమే మనకి చెడు ఆలోచన రావా, మనం నోరు మూసుకున్నంత మాత్రమే మన లోపల మనకి చెడు ఆలోచనలు తెలుసుకోవాలా. ఈ ద్వారాల్ని ఏ రకంగా మనం అంతర్ముఖం చేసుకోవాలా అంటే మనస్సుని సవయమన కృష్ణ పదార విందయో మనస్సుని మన కృష్ణుడి దిప్పుకున్నట్టయితే మెల్లిగా మనకు తెలుస్తుంది ఈ ద్వారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవడం అన్న. ప్రభుపాద సార్ చెప్పిన నాలిక మన రోజు భోజనం చేసేప్పుడు స్టార్ మధ్య జీవాతి లోభమాయా సుదుర్మతి తాకే జీత కఠిన సంసారే కృష్ణ బడాదే అమ్మాయి గొరి బరేది వాయి అని అన్నాడు. మన నోరుంది లేదా నాలుక ఉంది, నాలుక రెండు పనులు అంట, బెక్కబెక్కలాడడం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, లూజ్ టంగ్ అంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలా. రెండోది ఏదో ఒకటి తింటూ ఉండాలా. మన ఇంద్రియ నిగ్రహం నాలుగుతో ప్రారంభమవుతుందంట అన్నిటికంటే. ఆయన చెబుతున్నాడు ఈ రంధ్రాలన్నింటిలోకి అంటే అతి ప్రమాదకరమైనటువంటి గుంటలుంటాయి, అన్నిటికంటే కూడా ప్రమాదకరమైనటువంటి గుంట ఈ నోరు. దీన్ని ఎట్లా వాడుకోవాలో మనకు తెలిసినట్టయితే మిగతావన్నీ కూడా మెల్లిగా కట్. నోరుకి లేదా నాలుగుకి రెండు పనులు ఉంటాయి, ఒకటి మాట్లాడడం ఒకటి తినడం కదా. ఏం మాట్లాడాలి ఏం తినాలా అది తెలిసినట్లయితే మనం మైండ్ని మనం కంట్రోల్ చేయాలి. తినడాన్ని బట్టి మన మైండ్ చేసే అన్న ఖాతే సమానం. ఎలాంటి భోజనం చేస్తే మనకి అలాంటి స్వభావం మనకు వస్తుంది. కాబట్టి మనం మన ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది నాలుగుతో ప్రారంభమవుతుందంట. నాలుగుని ఏం చేయాలి? ఇప్పుడు కృష్ణనామాన్ని విస్తరించడానికి, ఆ తర్వాత కృష్ణుడికి నివేదన చేసినటువంటి ప్రసాదాలు. మనం ఈ మాత్రం నియమం పెట్టుకుంటే రోజు వృత్తిపరంగా కుటుంబంలో ఉంటూ మాట్లాడక తప్పటం లేదు. ఇన్ని మాట్లాడుతూ ఉండే భగవన్ నామాన్ని నేను నియమపూర్వకంగా ఎందుకు నేను ఉచ్చారణ చేయకూడదు? నాలుక యొక్క సదుపయోగం భగవన్ నామాన్ని అనడం. భగవన్ నామాన్ని అన్నంత వరకు మన నాలుక మనల్ని నరకానికి తీసుకుపోతూ ఉంటుంది. మనం మాట్లాడే మాటలన్నీ కూడా బంధానికి కారణమవుతాయి. కానీ భగవన్ నామం అంటుంటే మనం ముక్తిని పొందుతాం. అదే ఏది పడితే తింటుంటే మనకి మన ఇంద్రియాల మీద అదుపు తప్పుతుంది. అంటే 10 చోట్ల తింటే మనసు కూడా 10 చోట్ల పరిపరి విధాలు పోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఏది తినాలో తెలుసుకున్నట్లయితే, అందుకే సీరియస్ భక్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, నేను కృష్ణ ప్రసాదం కానటువంటిది అది ఎంత మంచి ఐటెం అయినా కూడా అది కృష్ణ ప్రసాదం కానట్లయితే భక్తులు మందిరంలో తగ్గ తింటారు. బయట వస్తువులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. జిలేబీ కానివ్వండి, లడ్డూలు కానివ్వండి, బయట నుంచి వచ్చిందంటే దాన్ని పాయిజనస్. కృష్ణప్రసాదం కానిదంతా కూడా పాయిజనస్, ఆత్మకి పాయిజన్ లాగా పనిచేస్తుంది. కృష్ణప్రసాదం అయినట్లయితే ఆత్మకి టానిక్ లాగా పనిచేస్తుంది. కృష్ణప్రసాదం కానిదైతే పాయిజన్ లాగా పనిచేస్తుంది. అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసే విధంగా మన మనసు చంచలంగా తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మన నాలుగుతో మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. మనం ఏదైనా మాట్లాడాలంటే పొద్దున కూడా మనం భగవద్గీత చదువుతున్నాం. ఆ భగవద్గీతలో ఏమొచ్చినది అని అంటాడు, శరీరం యొక్క తపస్సు ఏంటి, వాక్కు యొక్క తపస్సు ఏంటి, మనస్సు యొక్క తపస్సు ఏంటి, మూడు రకాల తపస్సు. 17వ అధ్యాయం చదువుతున్నాం. దానిలో అని అంటాడు, మొదటిదేమంటాడు, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాద్యం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే. శరీరానికి తపస్సు. తపస్సు అంటే మన మనస్సు చెప్పినట్టుగా కాకుండా మన మనస్సును మనం నిగ్రహించుకోవడం, శాస్త్రాలు చెప్పినట్టు గురువులు చెప్పినట్టు బతకడాన్ని ఏమంటారు తపస్సు. విచ్చలుడిగా బతకడాన్ని లూజ్ క్యారెక్టర్, లూజ్ లైఫ్, చంచలమైనటువంటి జీవితం. రెండో శ్లోకంలో ఏమంటాడు, శరీరం తర్వాత వాక్కు తపస్సును గురించి చెబుతాయని ఏమంటాడు, ఏమంటాడు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియాయితం చే స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచితే. మనం అనుద్వేగకరం వాక్యం, మామూలుగా మనం ఇతరుల్ని మామూలు మనుషులు ఇతరుల మీద కథనం చేయడం, ఇతరులను అవమానం చేయడం వాళ్ళు మనందరికి అలవాటు. కానీ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేయొద్దు. ఇతరులకు మేలు కలిగే విధంగా మాట్లాడడం, మనం ఏది మాట్లాడినా కూడా సత్యమైనా కూడా దాన్ని రెండో వ్యక్తిని క్షోభ పెట్టకుండా ఉండే పద్ధతులు అతనికి సత్యాన్ని తెలియజేయడం. ఈ రకంగా తర్వాత శాస్త్రాలని మంత్రాన్ని ఉచ్చారణ చేయడం, ఇవన్నీ కూడా వాక్ యొక్క తపస్సు అంటారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం ఇతం చే స్వాధ్యాయాభ్యాసనం చేయవ. స్వాధ్యాయానికి మనం చేస్తుంది కదా, వాళ్ళు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కూడా వాళ్ళు గంటల గంటల క్లాసెస్ ఆయన కూర్చున్నారు వెంకటరమణ రెడ్డి క్లాసులు, జనాలందరూ కూడా మాయలోకి పంపించే పద్ధతిలో కెమిస్ట్రీ అంది ఫిజిక్స్ అంది జనాలంతా దారి తప్పి అడిపోతూ ఉంటారు కదా. కానీ ఆధ్యాత్మికతో మాట్లాడినప్పుడు మనం కమ్ టు ది పాయింట్, విషయం ఏంటి దానికోసం. తర్వాత ఆయన మనస్సు యొక్క తపస్సు, మన ప్రసాద సౌమ్యత్వం స్థైర్య ఆత్మాభి నిగ్రహ. మానసిక తపస్సు ఈ రకంగా మనం మానవ జన్మ తపస్సు చేయడం కోసం. తపస్సు చేసే వాళ్ళకి ఆటోమేటిక్గానే సిద్ధులు, వాళ్ళకి పేరు ప్రతిష్టలు, వాళ్ళకి సుఖం జీవితం. ఎవరైతే తపస్సు చేస్తారో ఆ జీవితంలో తన మనస్సును నియమించి ఇంద్రియాలను నియమించి ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయకూడదో అది తెలుసుకుని ఎవరైతే బతుకుతారో ఈ శరీరంలో అటువంటి వ్యక్తి సుఖంగా నివసించడం. కాబట్టి మనకి భగవద్గీత జ్ఞానం ఉంటే కానీ మనం ప్రస్తుతం మనం పొందేటువంటి సుఖం నకిలీ సుఖం. నకిలీ సుఖం అంటే సుఖంలాగా, అందుకే మనకు తెలుస్తుంది మనకి సుఖంలాగా అనిపిస్తుంది కానీ మనం మళ్ళీ అశాంతి పాలైపోతాం సంసారంలో. కానీ ఆధ్యాత్మిక సుఖం అది స్థిరంగా ఉండేది, 24 గంటలు రోజంతా కూడా మనం జపం చేయగలుగుతాం, రోజంతా కూడా భగవంతుడి చింతన చేయగలుగుతాం, రోజంతా కూడా భగవంతుడి పుస్తకాలు చదవగలుగుతాం. మిగతా పనులు మనం రోజంతా చేయలేం, తలకాయ వేడెక్కుతుంది. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతుంది మనమంతా పోయేది బహిర్ముఖ, ఈ రంధ్రాల నుంచి బయటికి పోతున్నాం. నిజానికి కృష్ణ అనేది ఈ రంధ్రాలను మూసుకుని నువ్వు లోపల చూసినట్లయితే ఆత్మసౌఖ్యం అనేటువంటిది అంటే ఎక్కడితో ప్రారంభం మనస్సుతో ప్రారంభమవుతుంది. కాబట్టి మంత్రంతో మన యోగ జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం, మన భక్తి మంత్రంతో ప్రారంభం. మంత్రాలు జపం చేస్తున్న వెళ్ళి మిగతా అలవాట్లన్నీ కూడా అనంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి.